అందులో పెరుగు చాలా చిక్కగా కమ్మగా ఉందేమో మేగడతోటి పులుపు లేకుండా రుచిగా ఉందనుకుని సంజయ్ గారు భలే ఉంది మొత్తం వేసేయి అన్నాడు పెరుగంతా. ఎప్పుడూ లేని మొత్తం పెరుగంతా వేసుకుని జుర్రుకు తినేశాడు. ఆయన కర్మగాలి ఆ పూట లోపల నోరు కొంచెం పూసింది. ఈ పూతుండడం వల్ల విషం వెంటనే నెత్తికెక్కి వెంటనే చచ్చిపోయాడు ఆయన. ఆ విస్తరాకు మీద పడిపోయాట అలాగ. విషం పుళ్ళున్నప్పుడు నోట్లో ఇంకా తొందరగా అంటుకుంటుందండో, ఇంకా దానికి మందు వేసే అవకాశం లేకుండా అందులో భయంకర కాలకోట విషం అది. వెంటనే విస్తరాకు మీద ఉత్తరా పోసిన కూడా పట్టకుండా చచ్చిపోయాడు పాపం. ఇంకా చచ్చేవాడికి ఉత్తరా పోసిన వేడి దక్షిణా పోసిన వేడి మొత్తం మీద విస్తరాకు మీద పడిపోయాడు పాపం. ఇంకా ఏడ్చాడు ఇంటి యజమాని, ఎంత దురదృష్టం ఇది. ఒక యతీశ్వరుడికి భోజనం పెడితే పితృదేవతలు తరిస్తారనుకుని ఆయన్ని పిలవడం ఏమిటి, తీరా ఆయన భక్తగా వచ్చి విస్తరాకు మీదే పడి చచ్చిపోవడం ఏమిటి, ఏ గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చిందేమో అని ఏడ్చి చేసేది లేదు గనక ఆ సన్యాసిని ఊరేగింపుగా మోసుకెళ్ళి ఊరవతల సమాధి చేశాడు. పూర్వం పోస్టు మార్టములు ఇంటూ ఏముండేవి కావద్దు కదా, ఏదో గుండెపోటు చచ్చిపోయాడు అనుకున్నాడు తప్ప ఆయనకి విషం కలిసిందని ఆయనకి తెలియదు పాపం. మొత్తం మీద ఆయన పాతి పెట్టేశాడు. ఇప్పుడు ఓ పెద్ద సమస్య ఒకటి వచ్చింది. యతీశ్వరుడు చచ్చిపోయాడు, మామూలుగా చావల, విషప్రయోగం వల్ల చచ్చిపోయాడు. అది హత్య. ఈ హత్యా పాపము ఎవరికి ఇవ్వాలి అని యమధర్మరాజు గారికి ఒక మేమాంస వచ్చింది. ఆయనకి అర్థం కాక చిత్రగుప్తుణ్ణి, చిత్రగుప్త యతీశ్వరుణ్ణి చచ్చిపోయాడు కదా, అది హత్య కదా, ఈ హత్యా పాపం ఎవరికి అంటగట్టాలి అన్నాడు. యమధర్మరాజులు మీరే తీర్పు చెప్పాలండి, నేనేం చెబుతానండి అన్నాడు చిత్రగుప్తుడు. అప్పుడు యముడు, పెద్ద సమస్య ఏమిటంటే పాము చచ్చిపోయింది, దాన్ని గద్ద పొడవడం వల్ల అది పూర్తిగా చచ్చిపోయింది, దాని ఆత్మ యమలోకానికి వచ్చింది. ఇప్పుడు పాముని ఒక్కదాన్నే విచారించడం ధర్మం కాదు. ఎందుకని, పాము విషం కక్కినా పెరుగు పట్టుకొచ్చింది గొల్లావిడ, అన్నం పెట్టింది ఈ బ్రాహ్మణం, కాబట్టి ఈ ముగ్గురులో ఎవరిది తప్పో తెలియాలంటే ముగ్గురు చచ్చేదాకా ఈ కేసు వాయిదా వేసి పెండింగ్లో పెట్టేద్దాం అన్నాడు ఆయన. అంటే యమలోకంలో కూడా పెండింగ్ కేసులు ఉంటాయిలేండి, కోర్టుల్లో తేలవంత తేలిగ్గా. అందుకని ఈ మొత్తం మీద ఈ గందరగోళాన్ని పక్కన పెట్టాడు. ప్రస్తుతం పావుగారు అదృష్టవంతులు, చచ్చిపోయిన పావుని ఆత్మని ఒక యాతనా శరీరంలో ప్రవేశపెట్టి నీకు ప్రస్తుతం శిక్ష లేదు, కేసు అంతా విచారణ అయ్యాకే నీకు శిక్ష వేస్తాం, కాబట్టి భూలోకంలో అన్నం పెట్టిన పంతులు గారును ఆ పెరుగు పట్టుకొచ్చిన గొల్లావిడ వాళ్ళు కూడా చచ్చి యమలోకానికి వచ్చేదాకా నువ్వు హాయిగా యమలోకంలో విహరించన్నారట. వీడు అదృష్టవంతుడు ఈ పావుగారు, యాతనా శరీరంలో ఉండి కూడా యాతన పొందకుండా యమలోకంలో విహరించాడు. కొంతకాలానికి గొల్లావుడు చచ్చిపోయింది, మరి కొంతకాలానికి అన్నం పెంటిన పంతులు గారు కూడా పోయారు. ముగ్గురు రాగానే ముగ్గురి ఆత్మల్ని కూడా యాతనా శరీరంలో ప్రవేశపెట్టి యమధర్మరాజు గారు తన సమక్షానికి పిలిచి ముందుగా ఈ అన్నం పెట్టిన యజమానిని అడిగాడు. నాయనా యజమాని, నువ్వు మీ నాన్నగారి శ్రాద్ధం పెట్టావు, ఆ శ్రాద్ధం నాడు యతిగారికి భోజనం పెట్టి ఆయనకు ఆఖరణ పెరుగేశావు, ఆ పెరుగులో విషం ఉంది, ఆ విషప్రయోగం వల్ల యతి చచ్చిపోయాడు, ఒక సన్యాసిని విషంతో కూడిన పెరుగుతో అన్నం పెట్టి చంపేశావు, ఈ పాపం నువ్వు అనుభవిస్తావా అని అడిగాడు. వెంటనే యజమాని చేతులు కట్టుకుని, ఏమండో ఎంత అమాయకుండి చేసి నన్ను ఆడిస్తున్నారండి, నాకేం తెలుసండి అసలు విషయం, ఇప్పుడు మీరు చెప్పేదాకా అందులో విషం కలిసిందని ఆ విషం వల్ల సన్యాసి చచ్చిపోయాడని నాకు తెలియదు, ఏదో గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి అనుకున్నాను నేను, అయ్యా నాకేం తెలియదండి, ఆయనకేదో అన్నం పెడితే పితృదేవతలు తరిస్తారనుకున్నాను, నా తప్పేమీ లేదు, ఆ పాపం నాకు అంటగట్టడానికి వీలు లేదు అన్నాడు ఆయన. ఇది నిజమే మరి, అందుకని నీ తర్కం బాగానే ఉంది, నీ తప్పు లేనట్టే అర్థమవుతోంది, కాబట్టి నువ్వు పక్కనుండు అని ఇప్పుడు ఏం చేశాడు, గొల్లావిని పిలిచాడు. ఏమమ్మా గొల్లమ్మ నీ సంగతి ఏమిటి, మరి నువ్వు పెరుక్కుండ పట్టుకెళ్ళినప్పుడు దానికి మూత గట్టిగా కట్టద్దా, అందులో విషం పడింది కదా, ఆ విషం వల్ల కదా ఆ సన్యాసి చచ్చిపోయాడు, కాబట్టి విషం కలిపి సన్యాసిని చంపిన పాపం నువ్వు పుచ్చుకుంటావంటే ఏమండో నన్ను వెర్రిగొల్లదాన్ని చేసి ఆడిద్దాం అనుకుంటున్నారేమో, నేను చదువుకున్నానండో నాకు తెలివితే అట్లున్నాయి, నేను గొడ్డ చక్కగా కట్టాను, అయినా గొడ్డ కట్టి పెరుగు పట్టుకొస్తూ ఉంటే ఆ సమయంలో ఈ గొడ్డ ఎగిరిపోతుందని కలగన్నానా, ఆ సమయంలోనే పావుని గద్ద తన్నుకెళ్లాలా, అవేమన్నా నాకు ఏమన్నా తెలుసా, కాబట్టి నాకేం సంబంధం లేదు, కాబట్టి విషం కక్కిన పావుదే తప్పు దాన్ని అడగండి, నాకు సంబంధం లేదు, నేనేదో పట్టుకెళ్ళి కొండ ఇచ్చానండి, అమ్మా ముసల్దాన్ని చేసి అమాయకురాలు చేసి నన్ను ఆడిద్దాం అనుకుంటున్నారా అంది ఆవిడ. అమ్మ నీకెన్ని తెలివితే ఎట్లా అనుకునేనా, నీది తప్పు లేదు నిజమే, మరి నెత్తి మీద కొండ పట్టుకొచ్చేదారు, కొండ మీద గొడ్డగిరిపోతుంది అందులో విషం పుడుతుందని నువ్వేమనుకుంటావు, నీ తప్పు లేదు నువ్వు పక్కనుండి అన్నాడు. ఇప్పుడు పావుని పిలిచాడు, ప్రొఫెసర్ సర్పరావు గారు మీ సంగతి ఏమిటి, మీరు విషం కప్పారు కక్కారు కదా, విషం కక్కి తద్వారా ఆ సన్యాసిని చంపారు. ఈ పాపం మీద అంటే పాము అంది గిజగిజలాడిపోయి ఇది నా తప్పే ఏమిటండి, నన్నేమో గద్ద ఎత్తుకుపోయిందా, ఆ గద్ద కసాపిసా పొడుస్తూ ఉంటే బాత్ కట్టుకోలేక విషం కక్కాను, ఆ విషం వచ్చి కడవలో పడితే నాదా తప్పు, కాబట్టి నన్ను పొడి చేసిన గ్రద్దను అడగండి అనగానే గ్రద్దని పిలిపించాడు ఈయన. ఏం గద్ద, నీ సంగతి ఏమిటంటే ఏమయ్యో యమధర్మరాజా, గరుత్మంతుడు మా అందరికీ నాయకుడు, గరుత్మంతుడు పాముల్ని ఆహారంగా ఇంద్రుడి దగ్గర విష్ణువు దగ్గర అడిగాడు, అప్పటి నుంచి విష్ణుమూర్తి ఇంద్రుడు మా గ్రద్దలకి పాముల్ని ఆహారంగా ఇచ్చారు, కాబట్టి పాములు మా ఆహారం, పాములంటే మాకు నూడిల్స్, సేమ్యా సాయంకాలం పూట బడ్డీ కొట్ల దగ్గర నూడిల్స్ తింటున్నట్టుగా మేము చక్కగా అన్న పాములు పట్టుకు తింటాం, పాము నాకు దొరికింది దాన్ని పీక్కు తిన్నాను అది విషం కక్కింది తప్పు నాదేమిటి, కాబట్టి పాముల్ని ఆహారంగా మాకు ఇచ్చిన విష్ణుమూర్తిని కావాలంటే ప్రాసిక్యూట్ చెయ్యి అనగానే విష్ణుమూర్తిని పిలవడం నా వల్ల ఎక్కడ అవుతుంది ఆయన అన్నాడు ఆయన. అయితే ఇంకో పని చెయ్యి, ఆ సమయంలో గొడ్డెందుకు ఎగిరింది, గాలి వేయడం వల్ల, కాబట్టి వాయుదేవుడిని పిలిచాడు అన్నది గద్ద. వాయుదేవుడు లాంటి పంచభూతాలని పిలిచే శక్తి నాకు లేదు, ఇది పెద్ద సమస్య అయిపోయింది, పంచభూతాలు వాటి పనులు చేస్తాయి, గాలి విసురుతుంది, కెరటాలు విసురుతాయి, నీళ్లు, భూమి కంపించడం, అగ్ని తగలబెట్టడం, ఆకాశం శబ్దం ఇవ్వడం, అవి వాటి లక్షణం, దేవతల జోలికి వెళ్ళలేం. అలాగని ఇప్పుడు ఈ సన్యాసిని చంపిన హత్యాపాపం ఎవరికివ్వాలో తెలియదు, ఈ అన్నం పెట్టిన యజమానిది తప్పు కనబడ్డంలా, విషం కక్కిన పాముది తప్పు కనబడ్డంలా, పాములు ఆహారం కనుక దాన్ని తిన్న గద్దది తప్పు కాదు, ఇక గొడ్డెగిరిపోవడం వల్ల అందులో విషం పడడం వల్ల గొల్లావిడిది అసలే తప్పు లేదు, ఇప్పుడు ఈ పాపం ఎవరికి అంటగట్టాలరా దేవుడా అని యముడు తలకాయ పట్టు కూర్చున్నాడు. యముడికి కూడా తలకాయ నొప్పి వచ్చేసింది, ఆయన తేల్చలేక నానా బాధపడి ఎవరికో వాళ్ళకి పాపం ఇవ్వాల్సిందే, లేకపోతే ఈ పాపం ఈయన అనుభవించాలట, అందుకని ఏం చెయ్యాలనుకుంటూ ఉండగా ఆ సమయానికి ఎవరు రావాలో ఆయన వచ్చారు. టేం టేం అని వీణ వాయించుకుంటూ నారద మహర్షి అక్కడికి వచ్చాడు. అమ్మ సమయానికి వచ్చారు గురువుగారు అనుకుని కాళ్ళ మీద పడి, నారద మహర్షి నానాయాతన పడిపోతున్నానండి, ఈ సన్యాసి హత్యా పాపం ఎవరికి అంటగట్టాలో తెలియక దుఃఖిస్తున్న సమయంలో తమరు వచ్చారు, ఈ పాపం ఎవరికి చెందుతుందో తీర్పు చెప్పండి అనగానే ఆ తీర్పు నేను చెప్పలేను, కానీ భూలోకంలో మానవులు అసాధారణ మేధావులు ప్రజ్ఞావంతులు, మానవులకి ఈ బాధ్యతను అప్పగించు అనగానే ఎలాగండి అన్నాడు యమధర్మరాజు. దానికేముంది, మొత్తం భూలోకంలో అన్ని చోట్ల ఆకాశవాణి రూపంలో టముకేయించు, ఈ జరిగిన కథ అంతా చెప్పి ఈ యతిహత్యా పాపము ఎవరికి చెందుతుందో సక్రమంగా తీర్పిచ్చిన వాళ్ళు చచ్చాక యమలోకానికి రాని అవసరం లేకుండా వారిని స్వర్గానికి పంపిస్తాను అని నువ్వు చాటు. నువ్వు చాటగానే స్వర్గం మీద ఆశ కొద్దీ అందరూ తీర్పు ఇవ్వడానికి సిద్ధపడతారు. మానవులు తీర్పు ఇవ్వాలి తప్ప ఇంకెవరు ఇవ్వలేరు, మానవులు అబ్బో చాలా తెలివైన వాళ్ళు అన్నాడు నారదుడు. చాలా బాగుంది ఇది అనుకుని వెంటనే యమధర్మరాజు గారు మొత్తం భూమండలంలో ఉన్న ప్రతి ఊళ్ళోనూ యమకింకర్ల ద్వారా కనబడకుండా ఆకాశవాణి రూపంలో తముకేయించాడు. ఏమని, ఇలా సన్యాసి హత్య జరిగింది, ఈ పాపం పావు కంటగట్టాలా, లేక యజమానిదా, లేక పాలు పెరుగు పట్టుకొచ్చే గొల్లావిడదా, వాయుదేవుడిదా, లేక గ్రద్దదా, ఎవరిదో తేల్చి సక్రమంగా తీర్పిచ్చిన వారికి మరణానంతరం యమలో ఒక భయం ఉండదు, శాశ్వత స్వర్గం ఇప్పిస్తాను అనగానే జనమంతా చేరారు. ఎవరికి వాళ్ళకి స్వర్గం అంటే ఆశ కదా, ఏమాయ్ పేరయ్యా స్వర్గంలో రంభ ఉంటుందిట చూడాలనుంది, ఇప్పుడు ఈ తీర్పు ఎలాగో చెబితే రంభ దగ్గరికి పోవచ్చు, తీర్పు చెబుతావా అని పేరయ్య అన్నాయని వేరయ్యని అడిగాడు. ఈ వేరయ్య నా వల్ల కాదన్నాడు. ఇలా అంతా తలకో చోట చేరారు, ఎవడు తీర్పు చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే అది అంత క్లిష్టమైనటువంటి తగాదా, ధర్మం చెప్పడం కష్టం. ఇంతలో ఒక ఊళ్ళో ఓ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఆ ప్రెసిడెంట్ గారు తినగా ఉన్నాడు కదా, నలుగురు పక్కన చేరగానే, ప్రెసిడెంట్ గారు మీరు బాగా తీర్పు చెబుతారండి, గ్రామానికి సర్పంచ్ కదండి మీరు, ఈ కేసుకి తీర్పు చెప్పగలరా అని ఎవరో కొంతమంది జనం అన్నారు. అప్పుడు ఈ సర్పంచ్ గారు ఏమన్నారు, ఈ యముడు ఒట్టి తెలివి తక్కువవాడు, ఈ చిన్న విషయానికి ఇంత ఆలోచన చేసి ఇంత టముకేయించాలా, నేనైతే సెకండ్లో తీర్పు చెప్పేస్తానన్నట్ట. అలా గ్రామంలో సర్పంచులు కొంతమంది అలాగే తీర్పులు చెబుతున్నారులేండి. అందుకని సర్పంచ్ గారు ఇలా అనగానే ఎవరు ఈ మాట అంటారా అని ఎదురు చూస్తున్న యమకింకరులు అదృశ్య రూపంతో అక్కడే ఉన్నారట. వాళ్ళు టక్కన ఈ సర్పంచ్ గారి యొక్క రెండు భుజాలు పట్టుకుని, జబ్బలు పట్టుకుని ఈ మునసబు గారిని పట్టుకుపోయారు యమలోకానికి. మునసబు గారు హఠాత్తుగా భూలోకంలో మా ఊళ్ళో ఉన్నవాడిని ఇలా మాయమైపోతున్నాను ఏమిటి అనుకున్నాడు. కళ్ళు తెరిచూడగానే ఎదురుగుండా నల్లని శరీరంతో దున్నపోతు వాహనం మీద కూర్చుని సింహాసనం మీద ఉన్న యముడు కనపడగానే ఈయనకు గుండెలు బేదారి ఎత్తిపోయాయి. నిద్రపోతున్నానా, కలొచ్చిందా, లేకపోతే యమగోళ సమ సినిమా చూస్తున్నాను అనుకున్నాడు ఆయన. అనుకుంటూ ఉండగా ఎదురుగుండా ఉన్న యముడు గుడ్లురుముతూ, ఏమండి మునసబు గారు, ప్రెసిడెంట్ గారు, ఏది, నేను తెలివి తక్కువ వాణ్ణని, క్షణాలలో నేను తీర్పు ఇవ్వగలనని తమరు అన్నారు కదా, నేను తెలివి తక్కువ అని ఒప్పుకుంటాను, ఆ తీర్పు ఏదో మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన బుర్రగొక్కుని, అయితే యమధర్మరాజా, నేను యమలోకానికి వచ్చానంటారా అన్నాడు. ఏమి సందేహం లేదు, ఇదిగో ఈ పక్కన చూసుకో యమకింకరులు అనగానే యమకింకరులు పాశాలు పుచ్చుకుని భయంకరాకారాలతో, ఏమో ఈ ప్రెసిడెంట్ భూలోకంలో ఎన్నో రకాల ధర్మకార్యాలు చేశారట, తమరు చెరువులు ఆక్రమించారట, పొలాలు ఆక్రమించారట, ఆశ్రిత పక్షపాతం చూపించారట, పంచాయతీ సొమ్ము కాజేశారట, వాటికి శిక్ష ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, తీర్పు సక్రమంగా చెబితే మాత్రం నీ పాపాలు రద్దు, నువ్వు స్వర్గానికి పోతావు అనగానే, అమ్మయ్యా నా పాపాలు రద్దయిపోతాయి కదా, నేను స్వర్గానికి వెళ్ళొచ్చు కదా, అయితే తీర్పు చెబుతున్నాను వినండి. అన్నం పెట్టిన యజమానిదే పాపం, వెనక ముందు చూడకుండా ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టేశాడు ఆయన. అన్నం పెట్టేటప్పుడు అన్నంలో ఏముందో చూసుకోవలసిన బాధ్యత యజమానిదే, కాబట్టి అన్నం పెట్టిన ఈ పంతులు గారికి వేసేయండి శిక్ష అన్నాడు. అనగానే యముడు ఏమన్నాడు, ఓహో అలాగా, ఆ మాత్రం తెలివితేటలు మాకు లేక ఇంతకాలం ఆగామా అని వెంటనే ఏం చేశాడు, అలా సైగ చేశాడు. యమకింకర్లు రెండు పెరుక్కుండలు పట్టుకొచ్చారు, ఆ పెరుక్కుండలు రెండు ఈ ప్రెసిడెంట్ గారికి ఎదురుగుండా పెట్టారు. అయ్యా గ్రామాధ్యక్షుల వారు, ఈ రెండు పెరుక్కుండల్ని చూడండి, ఇందులో ఒక దాంట్లో కాలకోట విషం కలిపాం, రెండో దాంట్లో విషం లేదు, నువ్వు అందులో ఎందులో విషం ఉందో ఎందులో విషం లేదో తెలుసుకుని లేని తాగాలి, నువ్వు ఏదో ఒక పెరుగు తాగవలసిందే, తాగిన దాంట్లో విషం ఉందా, నువ్వు ఎలాగో చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళవు, ఇక్కడికే ఉంటావు, నరకంలో ఉన్నావు కనుక ఆల్రెడీ నరకంలోకే వస్తావు, ఒకవేళ విషము లేనిది తెలుసుకుని తాగేవంటే నిన్ను మళ్ళీ భూలోకానికి పంపి అక్కడ సుఖంగా ఉంచి శరీరం విడిచాక స్వర్గానికి పంపిస్తాం, ఎందుకంటే ఎందులో విషం ఉందో ఎందులో విషం లేదో నువ్వు చూపులతో కనిపెట్టి పసిగట్టి భోజనం పెట్టగలిగే శక్తి కలిగిన వాడు అవుతావు, అందులో విషం లేదని కనిపెడితే, విషం ఉన్నది తాగితే చచ్చిపోతావు, తర్వాత నీ ఇష్టం చూసుకో అనగానే ప్రెసిడెంట్ గారికి చెమట్లు పట్టాయి. కొండలోకి ఇలా చూశాడు, రెండు కొండల్లో పెరుగు ఒకే రకంగా ఉంది, అందులో ఎందులో విషం ఉందో ఎందులో విషం లేదో తెలియటం లేదు, ఈయనకి నైమిషారణ్యంలో ఫ్యాన్ లేకుండా పురాణం చెబుతున్న నాకు మళ్ళీ చెమట్లు పట్టేశాయి. గజగజలాడిపోయాడు, ఒళ్ళంతా తడిసిపోయింది, బనీన్ తడిసిపోయింది, లాల్చీ తడిసిపోయింది. పొరపాటున ఇందులో విషం ఉన్న పెరుగు తాగితే ఈ లాల్చీ తడిసిన నేను బాల్చీ తన్నేస్తాను, ఒకవేళ విషం లేనిది కనిపెడదామంటే ఏది విషం లేదో తెలియటం లేదు, అదృష్టవశాత్తు విషము లేని పెరుగు తాగితే పర్వాలేదు కానీ విషమున్నది తాగితే ప్రమాదం కదా అనుకుని, ఇందులో విషం ఉందా అందులో విషం ఉందా, ఇందులో లేదా అందులో లేదా అని ఎంత వెతికినా ఈయనకేం అర్థం కాల, వణికిపోయి యమధర్మరాజా నాకు భయం వేస్తోంది, ఎందులో విషం ఉందో ఎందులో విషం లేదో తెలియటం లేదు, పొరపాటున విషం ఉన్నది తాగితే చచ్చిపోతాను, ఇంకా నాకు భూలోకంలో 5 ఏళ్ల సర్పంచి పదవీ కాలం ముగిలా, ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఇంకా నేను చాలా భూములు ఆక్రమించాలి, మా మునిమన వాళ్ళకి వాళ్ళకి రాయాలి, అమ్మో నాకు చాలా పనులు ఉన్నాయన్నట్ట. అనగానే అప్పుడు యముడు చిరునవ్వు నవ్వి, మూఢుడా, నీకిచ్చిన రెండు కొండలలో ఒక దానిలో విషమున్నదని చెప్పినప్పటికీ నువ్వు చూపులతో గుర్తించలేకపోయావు, అటువంటిది అన్నం పెట్టిన ఆయన ఇంటికి వచ్చిన పెరుగులో విషం ఉందని చూసుకుంటాడా, ఆయన అన్నం పెడదాం అనుకున్నాడు, ఇంటికి వచ్చిన వస్తువులన్నీ బాగున్నాయి అనుకున్నాడు, సంతర్పణ చేస్తున్నప్పుడు పొరపాటున అందులో విషం వచ్చిందని ఆయనకేం తెలుస్తుంది, ఆ గొల్లావిడికేం తెలుస్తుంది, కాబట్టి తెలియకుండానే తొందరపడి అన్నం పెట్టిన వాడిదే తప్పని తీర్పిచ్చావు, ఒక వ్యక్తి తప్పు చేశాడో లేదో తెలియకుండా ఆ వ్యక్తి తప్పు చేశాడని ఎవడన్నా అంటే ఆ తప్పు ఆ అన్నవాడు అనుభవించాలి, ఈ రోజు నుంచి నీకు వేసేసాను శిక్ష అన్నాడే, ఆ యతి హత్యా పాపం నీది నువ్వు అనుభవించు అనగానే రెక్కలు బట్టి ఆయన్ని ఈడ్చుకుపోయారు యమకింకర్లు, యతి హత్యా పాపం వాడు అనుభవించాడు. అప్పుడు యమధర్మరాజు యమస్మృతిలో ఒక శ్లోకం రాశాడు, భూలోకంలో ఒక వ్యక్తి తప్పు చేశాడో లేదో తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఇప్పుడు నేను శంకర్రెడ్డి గారికి ప్రసాదం పట్టుకెళ్ళి ఇవ్వలేదు, ఆయన లడ్డూ తింటున్నాడు, ఒక ఆవిడ చూసి పద్మాకర్ గారు స్వయంగా శంకర్రెడ్డి గారికి లడ్డూ పట్టుకెళ్ళి ఇచ్చాడని ఒక అభాండం వేసిందనుకోండి, ఈ ఇవ్వకుండా పట్టుకెళ్ళి ఆయన తెచ్చుకున్న లడ్డూ తింటూ ఉంటే నేను ఇచ్చానడం వల్ల ఆ వెంటనే ఆవిడకి లేని పాపం వస్తుంది అభాండం వల్ల. అంటే మనం తెలియకుండానే రోజు వాళ్ళు ఈ పని చేశారు వీళ్ళు ఈ పని చేశారు అని అభాండం వేస్తే ఏమవుతుందనమాట, వాళ్ళు చేసినా చెయ్యకపోయినా మనం అభాండం వేయడం వల్ల లేని పాపాలు మనం పుచ్చుకుంటున్నాం, తప్పు చేసినప్పుడు కూడా నోటితో అనద్దన్నారు, అనవసరముగా ఇతరుల తప్పులను మనం నోటితో తడిమి వాడి పాపాలు ఎందుకండి పుచ్చుకోవడం, హాయిగా ఒక ఆవిడ నిద్రపోతుందండి, ఆ నిద్రపోతున్న ఆవిడ ఆవిడ నిద్రపోతుందని తెలియక ఆవిడ మనకి చెప్పా పెట్టకుండా సినిమాకి పోయిందండి అన్నాం అనుకోండి, వెంటనే ఆవిడ సినిమాకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆవిడ మీద అభాండం వేయడం వల్ల వీడు నరకంలో 1000 ఏళ్ళు శిక్ష అనుభవిస్తాడు. ఒక వ్యక్తి దొంగతనం చేయకపోయినా వాడు దొంగతనం చేశాడని అభాండం వేస్తే లేని దొంగతనాలు చేసిన పాపాలు నీకు చుట్టుకుంటాయి. ఒక్కోసారి మనకి తెలియకుండానే ఓ 10 రూపాయలు పోతాయి అనుకోండి, జేబులోంచి, రూములో 10 మంది ఉన్నారు, జేబులో 10 రూపాయలు పోయాయి, నా 10 రూపాయలు ఎవరో కొట్టేశారు అని మనం అనగానే ఆ పక్కవాడే కొట్టేశాడండి, వాడు దొంగండి నాకు తెలుసండి అని వాడి మీద అభాండం వేస్తే ఆ పాపము నీవు అనుభవించాలి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అనవసరమైన వాగుళ్ళు వాక్కుండా ఉండాలి. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి, అసలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఎందుకు ఈ పిచ్చబాగుడు, మనకి హాయిగా మాట్లాడితే పవిత్రంగా మాట్లాడాలి, ఇతరుల మీద అభాండం వేయకూడదు, అందులో స్త్రీల మీద అస్సలు అభాండం వేయకూడదు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరి మీదైనా ఒక నిందారోపణ చేస్తే ఆ నిందారోపణ వల్ల 1000 సంవత్సరముల పాటు నరకములో ధ్రువం 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 అన్నాడు యముడు, మనం శిక్షను అనుభవిస్తాం. అందువల్ల కలియుగములో మరింత పాపం ఏమిటంటే పిశునత అంటే కొండెములు చెప్పుట, అభాండములు వేయుట, నేరములను ఆరోపణ చేయుట, ఇటువంటి పొరపాట్లు మాట వరసకు కూడా చేయకూడదు. అందువల్ల క్షేత్రాలలో వీలున్నంత వరకు ఇతరుల యొక్క మంచి చెడ్డ కంటే మన గురించి మనం ఆలోచించుకుందాం. హాయిగా పురాణం విన్నాం, ఈ కథలను చర్చించుకుందాం, మంచి చెప్పుకుందాం, నారాయణ స్మరణ చేద్దాం, వీలుంటే ఉపకారం చేద్దాం. ఇళ్ళకెళ్ళాకో ఎలాగో వద్దన్న పాత వాసనలు వస్తాయి, కనీసం క్షేత్రముల ఎందైనా కొన్ని మర్యాదలను పాటించి తీరాలి అని శాస్త్రం చెబుతున్నది. ఒకవేళ తెలియక ఇంత పూర్వం వేసేసాం అభాండాలు, ఇప్పుడు ఈ అభాండాల పాపాలు ఎలా పోతాయి? మనం తెలుసో తెలియక ఇతరుల మీద నేరాలు ఆరోపించాం, ఎన్నో అభాండాలు వేశాం, చెయ్యని పాపాలు చేశారన్నాం, వాడెవడో దొంగ అన్నాం, వాడెవడో ఇంకో దుర్మార్గుడు అన్నాం. ఇప్పుడు ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం ఏమిటి? మీరు చాలా అదృష్టవంతులు కాబట్టి చెబుతున్నాను, రేపు కాశీ పెడుతున్నామే, ఆ కాశీలో బిందు మాధవుడు అనే పేరుతోటి కేశవుడు శ్రీకృష్ణుడి గుడి ఉన్నది. ఆ శ్రీకృష్ణుడి గుడి దగ్గరికి వెళ్ళి లెంపలు వేసుకోండి, అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వ క్షమస్స శ్రీ జనార్దన, ఈ శ్లోకం చెప్పుకోండి. ఆ క్షణం వరకు చేసిన ఈ అభాండాలు వేసిన పాపాలన్నీ పోతాయి. అక్కడ కృష్ణుడు చాలా అందంగా ఉంటాడు, ఆయనే కాశీకి పోషకుడు, శివుడు పరిపాలకుడైనా పోషించేది మాత్రం కాశీని విష్ణువు, విష్ణువుకి పోషణ బాధ్యత అప్పగించాడు ఆయన. అందుకే అక్కడ మణికర్ణికా ఘట్టం దాటిన తర్వాత ముందుకెళ్ళి కొండెక్కితే కొండలాగా ఎత్తుగా ఉంటుంది రేవు, అక్కడ కేశవుడు ఉన్నాడు. ఆ మహాత్ముడు వేణుగోపాలుడికి కేశవుడికి మనం ఈ శ్లోకం చెప్పుకోవాలి. దాసోహం అంటున్నారు చాలామంది, అక్కడ దాసోహం కాదు, దాసోయం, అయం అంటే వీడు, ఓ పరమేశ్వర వీడు నీ దాసుడు అనుకుని వీడిని రక్షించు అని ఆయనకి మనం ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇది కాకుండా మరొక గొప్ప మార్గం ఉన్నది, అక్కడ గుంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడు, ఆయన దగ్గర గుంజీలు తీస్తే ఇటువంటి పాపాలు పటాపంచలైపోతాయి. ఇంకొక అత్యద్భుత సులభ మార్గాన్ని కాశీఖండం చెప్పింది, అదేమిటో తెలిసినా, కాశీలో యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన ఒక లింగం ఉంది, కాశీ విశాలాక్షి ఆలయం దగ్గరే ధర్మరాజేశ్వర లింగం, దాని పేరేమిటి, ధర్మరాజేశ్వర లింగం. యమధర్మరాజు గారు స్వయముగా కాశీలో ప్రతిష్ఠించిన లింగం. యో ధర్మరాజ రచితాం లలిత ప్రబంధం, యమధర్మరాజు గారు ఒక స్తోత్రం రాశాడు, ఆ స్తోత్రాన్ని ఆ యమధర్మరాజేశ్వర లింగం దగ్గర మనం చదువుకుంటే శివకేశవ అష్టోత్తర శతనామములు నా దగ్గర ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళగానే అడిగితే మీకు ఆ నామాలు ఇస్తాను. ఇంకా మీరు యావజ్జీవితం కొన్ని వేల జన్మలలో చేసిన మహాపాపములు ప్రక్షాళన చేసుకోవడానికి ధర్మరాజేశ్వర లింగాన్ని తాకడం, ఎటువంటి పాపాత్ముడి యొక్క పాపమైన వాడు వీడు అని తేడా లేకుండా మహాపాపాలని ప్రక్షాళన చేసే శక్తి ధర్మరాజ ప్రతిష్ఠిత లింగానికి ఉన్నది, దానికి ధర్మరాజేశ్వర లింగం అని పేరు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక శివనామం, ఓం శివాయ నమః, ఓం కేశివాయ నమః, ఇలా రెండు కలిపి రాశాడు ఆయన, శివకేశవ అష్టోత్తర శతనామం. ఆ నామం స్వయంగా ధర్మరాజు రాశాడు. అక్కడికి వెళ్ళాక కాశీఖండంలో ఆ విశేషాలు చెబుతాను క్లుప్తంగాను. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని ముట్టుకుని లేదా ఆ ప్రాంగణం తలుపేసుంటే బయట నుంచైనా ఈ నామాలు ఉచ్చరిస్తే మహాపాప ప్రక్షాళన అవుతుంది, ఆనాటి వరకు చేసిన పాపాలు తొలగి వాడు పరమ పవిత్రుడు అవుతాడు. వాడు చెప్పాడు, స్తనరసన్న పిబేత్స మాతుహు అని, అంటే మళ్ళీ భూలోకంలో ఈ మానవ జన్మ వంటి దౌర్భాగ్యపు జన్మలు ఎత్తకుండా హాయిగా పవిత్ర లోకాలలో ఉంటాడు అని చెప్పారు. అంత గొప్ప స్తోత్రం, అది అన్నిటికంటే సులభమైన మార్గం, చాలా తేలిక, విశాలాక్షి ఆలయానికి చాలా దగ్గరగానే ఉంది ధర్మరాజేశ్వర లింగం అన్నమాట. అసలు కాశీలో 1,00,000 లింగాలు ఉన్నాయి, 1,000,000 గింతంత స్థలం కూడా విడిచిపెట్టకుండా కాశీ అంతా లింగమయం. ఇప్పుడు ఔరంగజేబు ధర్మమానని సగం గుడి పగలగొట్టేసి పక్కనే మసీదు కట్టేశాడు. నందీశ్వరుడికి ఎదురుగుండా మసీదు ఉంటుంది. ఇప్పుడున్న ఆలయం పునర్నిర్మాణం చేయబడిన ఆలయం. అందువల్ల కొన్ని లింగాలు భ్రష్టమైపోయాయి. కానీ దైవానుగ్రహం వల్ల పంచక్రోశయాత్రలో ధర్మరాజేశ్వర బ్రహ్మేశ్వర లింగాలు, కేశవ ఆలయం ఇటువంటివి మాత్రం నాశనం కాకుండా ఇంకా ఉన్నాయి. కలియుగాంతం వరకు ఈ లింగములు మాత్రం భ్రష్టం కావు. తప్పక అక్కడికి వెళ్ళి ఈ పనులు చేస్తే ఇటువంటి అభాండ దోషాలు పోతాయి. కాశీలో మాత్రం అభాండం వేయకండి. అసలు ఒకటి చెప్పనా, ఈరోజు నుంచి మీరు ఒక నియమం పెట్టుకోండి, నా పక్కనున్నవాడు శివస్వరూపుడు, స్త్రీలైతే పార్వతీస్వరూపిణి, ఈ భావనతో యాత్రలో ఉంటే ఆ యాత్ర సంపూర్ణమైన ఆనందాన్ని, పవిత్రతని, జ్ఞానాన్ని, యాత్రా ఫలితాన్ని ఇస్తుంది. ముందు ఇహము తర్వాత పరము వస్తాయి. కాలక్షేపం అవ్వక వాడి మీద వీడికి, వీడి మీద వాడికి నేరాలు చెప్పడం వల్ల ఎంత నష్టం వస్తుందో తెలుసా? ఇలాంటి నేర విశేషాలు చెప్పడం వల్ల కుటుంబాలు కుటుంబాలు చల్లా చెదరైపోతాయి. తెలియకుండా ఎంతోమంది ఇలా కుటుంబాలు పాడు చేస్తున్నారట. అది మహాపాపం. కొన్ని పాపములు చేయకూడదు. నిద్రాభంగ, ఎవరైనా అలిసిపోయి నిద్రపోతుంటే వాళ్ళని లేపడం మహాపాపం. అత్యావశ్యక స్థితిలో తప్ప లేకపోతే నిద్రాభంగం చేయకూడదు. నిద్రాభంగం చేయకూడదు అంటే ఇంట్లో పడుకున్నప్పుడు, అప్పుడు కూడా మళ్ళీ సమయ సందర్భాలు ఉంటాయి. నిద్రాభంగం చేస్తే బ్రహ్మహత్యా పాపం వస్తుందని నేను చెప్పాంట. ఒక ఆయన ఇంట్లో పడుకున్నట్టుగా ఇల్లు అంటుకుంది, పక్కవాళ్ళు నిద్రాభంగం చేయకూడదట, బ్రహ్మహత్యా పాపం వస్తుందట, వాడు చచ్చిపోతాడు, అప్పుడు లేపండి. అందుకని సరైన తెలివితేటలతో ఆలోచించాలి. అనవసరముగా నిద్రపోకుండా నిద్రపోతున్న వాడిని లేపరాదు. గాఢంగా రూములో నిద్రపోతున్న వాడిని కాలక్షేపం కోసం ఎందుకురా నిద్రపోతామని లేపితే పాపం తప్ప, కొంపలు అంటుకున్నప్పుడు, లేకపోతే రైలు ఎక్కి బెర్త మీద పడుకున్నాడు, కాశీ వచ్చేసింది, వీడు లేవాడు, పాట్నా పోతాడు, యాతన కదా, అప్పుడు లేపాలి. అలా జరిగిన ఉన్నాయి. అందుకు చెబుతున్నాను, పాపం ముఘల్ సరాయి వచ్చాక లేపండి అని ఒక ఆయన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ఎక్కాడు. తీరా ముఘల్ సరాయి వచ్చింది. ఆ సమయాన్ని ముఘల్ సరాయి బొత్తిగా ఎటు కాకుండా 4:30 వస్తుందిలేండి రైలు. అందుకని నిద్రపోతున్న ఆయన లేపాలా వద్దా అనిపించింది. అంటే ఈ కింద పెడతా ఆయనకి, పద్మాకర్ గారు పురాణంలో నిద్రాభంగం చేస్తే బ్రహ్మహత్యాపాపం అన్నారు, వీడిని లేపితే బ్రహ్మహత్యాపాపం వస్తుందని లేపలా, లేకపోతే ఈయన పాట్నా పోయాడు. ఇంకా అక్కడి నుంచి నానాయాతన పడి చచ్చినంత పని, తిరిగి కాశీ వచ్చేసరికి తల ప్రాణం తోకలేదు గనక కాళ్ళకు వచ్చింది ఆయనకి. కాబట్టి అలాంటి సమయ సందర్భంలో లేపొచ్చు, కానీ ఉట్టిని లేపకండి. ఇలా పురాణాల్లో నిద్రపోతున్నప్పుడు లేపొచ్చు, పర్వాలేదు. కుర్చీలో నిద్రపోతారు కదా, అప్పుడు మిర్చి బజ్జీ ఉందని లేపేసి తీసుకుపండి, ఉట్టిప్పుడు లేపకండి. ఏదైనా నిద్రాభంగం చేయడం బ్రహ్మహత్యా పాపం. కథాచ్ఛేద, ఇలా పురాణ కథ జరుగుతూ ఉండగా అనవసరంగా కబుర్లు చెప్పుకుంటూ, ఫోన్లు మాట్లాడుకుంటూ, మధ్య మధ్యలో ఇలా మైకులు కట్ చేస్తూ పురాణ కథకి విఘ్నం కలగజేస్తే బ్రహ్మహత్యా పాపం తొట్టుకుంటుంది. అందుకని నిద్రాభంగ, కథాచ్ఛేద, దంపత్యోహ ప్రీతి భేదనం. మొగుడు పెళ్ళాలు ఇద్దరి మధ్యలో తగాదా పెట్టకూడదు. హాయిగా శంకర్రెడ్డి పద్మావతి ఐకమత్యంతో కలిసి ఉంటే వాళ్ళని కలిసి ఉండమని చెప్పాలి. అంతేగాని ఏమమ్మా పద్మావతి గారు, శంకర్రెడ్డి గారే పెద్ద ఎన్ఫీల్డ్ మీద ఎవరితో ఒక ఆవిడ ఎక్కించుకెళ్ళాడని చెప్పకూడదు, మహాపాపం అది. చక్కగా పద్మాకర్ గారిని ఎక్కించుకుని కొండెక్కి తీసుకెళ్ళాడని చెబితే ఆవిడ ఆనందిస్తుంది. అంతేగాని లేనిపోయినవి చెబితే ఆవిడంటే ఉత్తమరాలు. కొంతమంది అయితే కోపగించి ఇంటికి రాగానే దౌర్భాగ్యుడు ఎవడో ఎక్కించుకెళ్ళేవటం ఏమిటని అడిగితే ఏమవుతుంది, ఆ సంసారం తగాదాలో పడుతుంది. అందుకని మాట వరుసకు కూడా భార్యాభర్తల మధ్యలో తగాదా పెంచకుండా ఇద్దరూ కలిసి ఉండేలో చూడాలి. లేని వాగుళ్ళు ఆకూడదు. దంపత్యోహ ప్రీతి భేదనం అంటే భార్యాభర్తల మధ్యలో ప్రీతి తొలగించి తగాదా పెట్టడం, అది కూడా బ్రహ్మహత్యా పాపమే. శిశుమాతృ విభేదశ్చ, బిడ్డని తల్లిని దూరం చేయకూడదు. ఆసుపత్రిలో పుట్టి పుట్టగానే గవర్నమెంట్ ఆసుపత్రిలో అమాంతంగా పిల్లాన్ని ఎత్తుపోయి అమ్మేస్తే ఏమైపోతుంది, ఆ బిడ్డ తొలగిపోయి బిడ్డ దూరమై తల్లి అల్లాడిపోయి ఏడిస్తే అది మహాపాపం. తల్లిని బిడ్డని ఎప్పుడూ దూరం చేయకూడదు. అందుకని శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం, ఈ పనులు పొరపాటును కూడా చెయ్యకూడదు. ఇవి చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం ఉండదుగాక, ఉండదు. ప్రవచనం యథాప్రకారంగా 9:30 ఉంటుంది, సాయంకాలం కూడా ఉంటుంది. రేపు కొన్ని అత్యద్భుతమైన పురాణ గాథలు ఉన్నాయి, ఆ గాథలతో రేపటితో కార్యక్రమం పూర్తి చేసుకుందాం. మహాయోగ జాతకులు కనుక మీ పూర్వజన్మ సుకృతం వల్ల ఇక్కడికి రాగలిగారు, ఆ సుకృతాన్ని సుకృతంగా మనం అట్టే పెట్టుకుందాం. పరమ పుణ్యాత్ములైన మీ అందరికీ సహస్ర జన్మ సంచిత తపఃఫలితం వల్ల మాత్రమే నైమిషారణ్యంలో అడుగు పెడతారు. అంటే పూర్వజన్మలో 1000 జన్మల్లో ఎన్నో పుణ్యములు చేసి ఎంతోమందికి ఉపకారం చేస్తేనే ఇక్కడికి అడుగు పెడతారు. అంటే మీరు సామాన్యులకు అది గుర్తుపెట్టుకోండి, యోగులు అని చెప్పారు ఇక్కడికి అడుగు పెట్టిన వాళ్ళంతా. అడుగు పెట్టిన చివరిదాకా ఉండగలుగుతున్నారంటే, కాశీ వరకు వస్తున్నారంటే వాళ్ళకి మహాయోగులు అని పేరు. కాశీలో కంకణ విసర్జన చేస్తే వాళ్ళకి పరమహంసల స్థాయి అని చెప్పారు. ఇలా ఉత్తమ స్థాయికి చెందిన మీ అందరికీ కూడా సంపూర్ణ గురు కటాక్షం లభించుగాక. ఇప్పుడు నేను చెప్పిన ధర్మాలన్నీ వ్యక్తిగతంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి కోసమా? మళ్ళీ అది దృష్టిలో పెట్టుకోండి. నా కోసం చెప్పారని అనుకోకండి, మన అందరి కోసం, నా కోసమే చెప్పుకుంటాను. పురాణం ఉన్నదన్నట్టుగా చెప్పడమే మా ఉద్దేశ్యం గనక. కాబట్టి వీటిని గురువుగారు నా కోసమే చెప్పారంట అని ఇంటికి వెళ్ళాక బాధపడకుండా మన అందరి కోసం చెప్పారు, చెప్పినా మంచిదే. ఎందుకంటే బట్టన్ నాలుగు బాత్తేనే ఉతికితేనే అందులోనూ మురికిపోతుంది. గురువుగారు కూడా వాక్కులతో కాస్త ఉతికితే శరీరం ఒక వస్త్రం గనక ఈ వస్త్రం ప్రక్షాళనం అవుతుంది.